శేషశాస్త్రి గారు నమస్కారం అండి.
నమస్కారం అండి.
నేను ఒక 10-15 ఏళ్ల కిందట మీ పాట ఒకటి విన్నాను, అది రేవగుప్తి రాగంలోన గోపాలక అని చెప్పి, అది విని చాలా చలించిపోయాను. అప్పటి నుంచి మీరు ఎక్కడుంటారు అని అలా వెతుక్కుంటూ 2-3 ఏళ్ల కిందట మీ దగ్గరకు వచ్చాను. వస్తే ఒక మాట మీరు మాట్లాడారు, మీరు చాలా సంవత్సరాలుగా సంగీతం బోధిస్తూ ఉన్నారు, మన ప్రభుత్వ సంగీత కళాశాలకి అధ్యాపకుడిగా ప్రిన్సిపల్గా అలా పనిచేస్తూ ఉన్నారు. సో ఈ చిన్న ఇంటర్వ్యూలోన మీ అనుభవాన్ని, మీ సంగీత అంతరంగాన్ని, మళ్ళీ మీకు తెలిసిన విషయాన్ని మన మిగిలిన మిత్రులతో పంచుకోవాలని చెప్పి ఇవాళ పొద్దున్న హడావుడిగా మిమ్మల్ని అడిగాను. అడిగిన వెంటనే మీరు చాలా దయతోటి ఒప్పుకున్నారు, అందుకు కృతజ్ఞతలు. ఒక్కొక్కటి నాకు తోచిన ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను. మొదటిగా, మీకు మీ చిన్నతనంలో సంగీతంతో ఎలాగ పరిచయం అయింది? అమ్మ నాన్నగారు ఎవరు?
మా నాన్నగారు కీర్తి శేషులు ఉత్సాహ వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఆయన పాడేవారు. ఆయన ఈ నారాయణ సిద్ధులవారి తరంగాలు, ఆధ్యాత్మిక కీర్తనలు అన్ని కూడా పూర్తిగా పాడేవారు. ఆయన తరంగాలు అన్ని పాడేవారు, ఆధ్యాత్మిక కీర్తనల్ని పాడేవారు, రోజు ఇంట్లో పాడుతూ ఉండేవారు. తర్వాత ఆయన సంగీత శాస్త్రజ్ఞులు, థీరి విద్వాంసులు. దానివల్ల మా నాన్నగారితో పరిచయం ఉన్న మహావిద్వాంసులు అందరూ కూడా మా ఇంటికి వస్తుండేవారు.
ఏ ఊళ్ళో సార్?
హైదరాబాద్. హైదరాబాద్లో
చెప్పండి,
సుమారుగా 1935-40 ఆ ప్రాంతాల్లోనే మన హైదరాబాద్ వచ్చేసారు. మొట్టమొదటి వారిది గుంటూరు జిల్లా రేపల్లి తాలూకా కూచినపూడిలో ఆయన పుట్టారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇక్కడే మేమంతా పుట్టాము, మా పిల్లలు అంతా కూడాను. ముఖ్యంగా చెప్పాలంటే ఈ తెలంగాణ ప్రాంతంలో కర్ణాటక మ్యూజిక్ డెవలప్మెంట్ మా నాన్నగారే కారణం. ఎందుకంటే ప్రచారానికి కానీ హైదరాబాద్లో ఉండేటువంటి శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల కూడా మా నాన్నగారు ఒక రకంగా మా నాన్నగారు స్థాపించింది. ఎందుకంటే గద్వాల ఆస్థాన విద్వాంసులు మా నాన్నగారు గద్వాల రాణి బంగ్లాలో ఉంటుండేవారు. ఉన్నప్పుడు ఆవిడ అభిష్టం మేరకు హైదరాబాద్లో మ్యూజిక్ కాలేజీ ఒకటి పెట్టాలి అని అనుకుని అప్పుడు కాలేజీ పెట్టడం జరిగింది. అదంతా కూడాను గద్వాల రాణి బంగ్లాలోనే ఉంది, మాకు కూడా బంగ్లాలోనే మా నాన్నగారు ఆస్థాన విద్వాంసులు కాబట్టి అక్కడ ఇచ్చారు. రోజు చాలా అద్భుతంగా వాళ్ళు కాలేజీ రన్ అవుతుండేది. 1952-53 అనుకుంటే ఆ ప్రాంతాల్లో గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆ కాలేజీని తీసుకుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, దాని యొక్క చరిత్ర అసలు యాక్చువల్గా అది.
అంటే మీకు చిన్నప్పుడు నాన్నగారు పాడిన జ్ఞాపకాలు
చాలా బాగున్నా. నేను మా 83 దాకా మా నాన్నగారు ఉన్నారు, నిత్యం పాడుతుండేవారు, అవన్నీ వింటూ ఉండేవాళ్ళం మేము.
మరి మీరు మీరు స్వయంగా చదువు మళ్ళీ సంగీతం రెండు మీరు చేస్తూ ఉండేవారా, ఎలా నేర్చుకున్నారు?
అవునండి, చదువుకుంటున్నప్పుడు అసలు నేను సంగీతంలోకి రావడానికి కారణం ముఖ్య కారకులు శ్రీ పులవర్తి రామదృష్టి గారిని, ఆయన భీమవరంలో ఉండేవారు, మా నాన్నగారికి బాగా పరిచయస్తులు. హైదరాబాద్ కాలేజీలో ఆయనకి ఉద్యోగం కావాలనే ఉద్దేశంతో ఇక్కడ చేస్తే బాగుంటుందని ఆయన హైదరాబాద్ వచ్చేసారు. వచ్చినప్పుడు మా నాన్నగారు స్టేట్ గవర్నమెంట్లో అప్పుడు చాలా పలుకుబడి ఉండేది. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో ఉండేటువంటి ఈ మ్యూజిక్ సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మా ఫాదర్ని సంప్రదించే జరిగేవన్నీ. ఇక్కడ ఇక్కడ సిలబస్ తయారు చేయడం, ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం, మొత్తం అంతా మా ఫాదర్ ఆధ్వర్యంలో ఉండేవి. అపాయింట్మెంట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ మా ఫాదర్ని కన్సిడర్ చేసి వారి ద్వారానే ఇవన్నీ చేయిస్తుండేవారు. ఆయన మా గురుగారు చాలా మహా విద్వాంసులు. ఆయన ఆ రోజుల్లో విద్వాంసులకి ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండేవి కావు. పూర్వం చాలా మందికి అనమాట, ఇప్పుడు కోవి సత్యనారాయణ గారు లేకపోతే మహావాద వెంకటప్పయ్య గారు, వాళ్ళందరూ కూడా ఎక్కువ చదువుకోలేదు. ఈవెన్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు అయినా సరే వాళ్ళు సంగీతంలో వాళ్ళని మించిన వాళ్ళు లేరనే స్థాయిలో వాళ్ళు సంగీత విద్వాంసులు. వాళ్ళు అపారమైన జ్ఞానం, ఒక పాట ఉండేవాళ్ళ. అలాగే మా గురుగారు హైదరాబాద్ వచ్చిన తర్వాత కనీసం సంగీతానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ కూడా ఆయన లేకపోతే ఉద్యోగం రాదని ఆయన సర్టిఫికేట్ ఎగ్జామినేషన్, డిప్లొమా, కనీసం మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ మూడు కంపల్సరీ. దానికోసం ఆయన ప్రయత్నం చేయడంలో ఒక రెండు మూడు ఏళ్ళు టైం పట్టింది. సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ కట్టిన తర్వాత మళ్ళీ రెండేళ్ళు గ్యాప్ ఉంటాయి, అంటే వన్ ఇయర్ గ్యాప్ ఉంటాయి కానీ డిప్లొమాకి వెళ్ళాను తెలియలేదు. ఈ టైంలో ఆయన వచ్చేసి ఏదో పాడుతున్నాడు, అబ్బాయి టాలెంట్ ఉంది, నేను చెప్తాను సంగీతం అని అన్నాను.
మీ గురించి?
నా గురించి. అంటే మా నాన్నగారు సరే చెప్పండి అన్నారు. ఆయన నా మీద అభిమానంతో, నా అదృష్టం కొద్దీ నాకు ఆయన సంగీతం స్టార్ట్ చేసి ఓ మూడేళ్ల పాటు నాకు చక్కటి సంగీతం నేర్పారు.
మీరు అప్పుడు స్కూల్ చదువుకుంటున్నారా?
స్కూల్ అంతా ప్రైవేట్ ఎడ్యుకేషన్ అండి నాది. వస్తే నేను కొంచెం సంస్కృతం చదువుకున్నాను అక్కడ, ఉత్సాహ పరబ్రహ్మశాస్త్రి గారు అని ఆయన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో ఆయన దగ్గర సంస్కృతం నేర్చుకుంటూ ఉండేవాడిని. ఈ దీక్షిత గారు ఒక మూడేళ్లు చెప్పి నాకు సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ పంపించారు. అప్పుడు చక్కటి పునాది వేశారు వారు. నేను ఇవాళ సంగీతంలో ఉండడానికి ప్రధానంగా వారే కారణం.
మరి నాన్నగారి దగ్గర నేర్చుకోలేదండి?
నాన్నగారి దగ్గర నేర్చుకోలేదు.
పొద్దున్నరా
ఏం లేదు, పెద్ద పట్టించుకునేవారు కాదు. ఎలాగో ఈ వచ్చారు కదా ఏం చెప్తున్నారు ఏం చెప్పారు. ఆ తర్వాత నేను ఆయనకు ఉద్యోగం వచ్చేసి ఆయన వేరే చాలా దూరంగా ఉన్న తర్వాత నేను డిప్లొమా ఎగ్జామ్ సుశల శివరామ్ గారిని ఇక్కడ ఒక గొప్ప విద్వాంసులు, మహాజ్ఞాని, సంగీతంలో అపారమైన జ్ఞానం, వారి గురించి మాట్లాడాలంటే వారి గురించి వినాలి తప్ప మాట్లాడినా కాదు, అంతటి జ్ఞానస్తులు వారు. ఆయన ఇక్కడ కాలేజీలో లెక్చర్గా ఉంటుండేవారు. నాకు ఆయన దగ్గర నేర్చుకోవాలంటే ఆయన చెప్తారన్నారు. తర్వాత ఫర్దర్గా అడ్వాన్స్డ్ కోర్స్ అంతా కూడా సుశల శివరామ్ గారు చెప్పారు. ఆ తర్వాత నాకు ఇష్టమైన పాట ఏమిటంటే నేదురు కృష్ణమూర్తి గారు. ఆయన సంగీతం అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఆయన దగ్గర నేర్చుకోవాలి, ఆయనలా పాడాలి, ఆయన బాణీలో పాడాలి అని నా కోరిక. చాలా కచేరీలు ఆయన వింటూ ఉండేవాడిని. సరే నాకు 1976 మ్యూజిక్ కాలేజీలో ఉద్యోగం వచ్చింది, హైదరాబాద్లోనే అపాయింట్మెంట్. అయిన తర్వాత ఒక 1.5 ఇయర్లో ఈ 6-point ఫార్ములాలో ఏదో కొంతమంది సీనియర్స్ని అడ్జస్ట్ చేయాలి, వాళ్ళందరినీ అన్ని చోట్ల పంపేసాం ఇక్కడ ఉండేవాళ్ళని, వాళ్ళని ఇక్కడ వెళ్ళిన ఇక్కడ ఏ జోన్ వాళ్ళు ఆ జోన్ ఎలా చేయడంలో నువ్వు జూనియర్, కొన్నాళ్ళు నువ్వు విజయనగరం వెళ్ళిపో, అక్కడ నుంచి మళ్ళీ వెంటనే తీసుకొస్తామని గవర్నమెంట్ చెప్పారు. నాతో పాటుగా ఇంకా 5-6 కూడా వాళ్ళు అలాగా ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళి వాళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వకుండా వాళ్ళు ఉండిపోయారు. నేను మటుకు అక్కడ విజయనగరం మ్యూజిక్ కాలేజీలో నిజమే కృష్ణమూర్తి గారు ప్రిన్సిపాల్ గా ఉన్నారు, వెడదాం అక్కడికి, మంచి అవకాశం దొరికింది ఆయన దగ్గరికి వెళ్లే అవకాశం అని చెప్పేసి వెంటనే నేను అక్సెప్ట్ చేసి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత వారిని కలవడం, వారు నన్ను అభిమానించడం, నాకు సంగీతం చెప్పడం, వారి దగ్గర నేర్చుకున్నాను, నేను చాలా విషయాలు నేర్చుకున్నాను, వారితో కూడానే తిరుగుతుండేవాడు. ఒక 2 ఏళ్ల పాటు వారు విజయనగరం ప్రిన్సిపాల్ గా ఉంటే మళ్ళీ విజయవాడ ట్రాన్స్ఫర్ అయితే నేను సమ్మర్లో వెకేషన్లో ఆయన దగ్గరికి వెళ్ళి నెల్లూరు 2 నెలలు నేను సంగీతం నేర్చుకుంటూ ఉండేవాడు. అలాగ సంగీతం నేను డెవలప్ చేసుకోవడం జరిగింది. తర్వాత నేర్చుకునే విధానం అంతా అది మీకు క్లుప్తంగా చెప్పాను.
థ్యాంక్ యూ. అవును, మరి అంత మొత్తం నేర్చుకోవడం, మీరు నేర్పించడం కూడా ముఖ్యంగా గాత్రమేనా లేకపోతే ఒకటి నేను చూస్తూ వస్తున్నది సంగీతంలో అభినవేశం, ఇంట్రెస్ట్ ఉన్న మనుషులు ఉంటారు. దాని విషయం మిమ్మల్ని ముందు అడగనివ్వండి. అమ్మగారు కూడా పాట
పాడతారండి?
పాడతారు.
టాలెంటెడ్ గానీ నేర్చుకోలేదు. మా నాన్నగారు పాడిన ఆచేతనామడి కీర్తనలు మా అమ్మగారు కూడా పాడేవారు.
మరి మీకు, మీరు ఇటీవల కాలం మనుషులే కదా మీరు, మీకు చిన్నప్పుడు సంగీతమే నా తోవ, ఇంకా వేరే చదువులు చదువుకుని వేరే చేయను అన్న సంకల్పం మీకు అప్పటికే?
చదువులు చదువుకున్న తర్వాత నాకు వేరే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వచ్చింది. ఒక 1 ఇయర్ కూడా నేను దాంట్లో పనిచేశాను, అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న రోజుల్లో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ వస్తే దానికి నేను అప్లై చేస్తే ఆటోమేటిక్ గా నేను మ్యూజిక్ కాలేజీకి వచ్చాను. కానీ నేను వేరే ఉద్యోగం చేశాను.
కానీ మీ ప్రవృత్తి మాత్రం తప్పకుండా సంగీతం మీదే మనసు?
సంగీతం అండి, అంతా కూడా సంగీతమే.
ఆ విషయం ఒక్క మాట నాకు చెప్పండి. ఇప్పుడు మీరు ఎన్నో తరాల విద్యార్థుల్ని కూడా మీరు బోధిస్తూ వచ్చారు, చాలా మందిని చూసి ఉంటారు. తప్పకుండా కొందరు మనుషులకి సంగీతం మీద మనసు లాగుతూ ఉంటుంది, వాళ్ళ ప్రవృత్తి ప్రగాఢంగా సంగీతం గురించినటువంటిది, వాళ్ళు ఇంకే పని చేయలేరు సంగీతానికి, అలా ఉంటుందా? దాని గురించి కొంచెం చెప్పండి.
అలా ఉంటుందండి. కొంతమంది మేము చదువుకోవాలని మానేసి సంగీతమే ఉండిపోతా ఉంటారు. ఘంటసాలి గారిని తీసుకుంటే ఆయన నాకు ఏం అక్కర్లేదు, నేను సంగీతమే నేర్చుకుంటాను, విజయనగరం మ్యూజిక్ కాలేజీలో నేర్చుకుంటాను అని చెప్పకుండా ఆయన వచ్చేసారు. వచ్చి నేర్చు మరి సంగీతంలోనే ఉండిపోయారు. ఆయన క్లాసికల్ మ్యూజిక్ చాలా సిస్టమేటిక్ గా నేర్చుకుని కచేరీలు చేస్తూ అవకాశాన్ని బట్టి సినిమాలకు వెళ్ళారు. కానీ సంగీతం నేర్చుకున్నటువంటి విద్వాంసులు ఆయన. అలాగే మీరు జయదాస్ గారు తీసుకున్నారు, ఆయన కూడా వీటి మీద ఏమి ఇంట్రెస్ట్ లేకుండా కేవలం సంగీతం మీద ఇంట్రెస్ట్ తోటి ఆయన సంగీతం మీద వాళ్ళ గురువు గారి దగ్గరికి వెళ్ళారు. చెంబై వైద్యనాథ గారి దగ్గర ఆయన సంగీతం నేర్చుకున్నారు. చిన్నతనంలో ఆయన ఆశ్రయిస్తే ఆయన ఇంట్లో ఉంచుకుని సంగీతం చెప్పారు. అది ఎంత సంగీతం నిజంగా ఎంత గొప్పదంటే, ఒక మతానికి ఒక కులానికి ఒక ప్రాంతానికి భేదం లేకుండా యూనివర్సల్ సబ్జెక్ట్ అండి సంగీతం. ఆయన క్రిస్టియన్, ఈయన చాలా ఆర్థడాక్స్ బ్రాహ్మణ్. ఆయన దగ్గర చేర్చి ఆయనకి అపారమైన సంగీతం
చెప్పారు.
ఆయన శిష్యులంటే ఈ సంగీత విభాగంలో శిష్యులంటేనండి చాలా అద్భుతమైన వాత్సల్యం. అలాగే వాళ్ళకి గురువు మీద అపారమైనటువంటి భక్తి.
మీ విషయంలో కూడా అంతే,
నా విషయంలో కూడా అంతే.
మరి మీ శిష్యులు,
నేను మా గురువుల దగ్గర నేర్చుకున్నప్పుడు మా గురువులు నన్ను మిత్రుడిగా చూసేవారు. సుజల శివరామ్ గారు నాతో సలహాలు అడిగి ఆయన పర్సనల్ విషయాల్లో మాట్లాడి చాలా అభిమానించి పిల్లల్లాగా చూసేవారు. ఆయన అందరినీ శిష్యులందరూ వైపు చూసేవారు. అలాగే మాకు వారి మాటే వేదం, గురువుల మాటే. ఈ సంగీతంలో ప్రాచీన విద్యలో కళల్లో గురువే వేదం, గురువే అంత.
అది ఒక్క క్షణం అది చెప్పండి. నేను కూడా ఇది గమనించాను. ఒకరోజు నేను మీ ఇంటికి వచ్చాను, మీ దగ్గర పెద్ద విద్వాంసుల్లాగా నాకు అనిపించారు ఒక నలుగురు ఐదుగురు అమ్మాయిలు. వాళ్ళు వచ్చి పాడుతున్నారు, పాడుతున్నది నాకు బాగానే అనిపించింది. అది మీరు అలా కాదమ్మా, ఈ స్వరం నుండి ఈ స్వరంకి ల్యాండ్ అవుతున్నప్పుడు ఈ రకంగా ఉండాలి మలుపు అని ఇటువంటి సూక్ష్మమైన విషయాలు ఎత్తి చెప్తున్నారు. అప్పుడు వాళ్ళు దాన్ని గ్రహించి మార్చుకుని అలా పాడుతున్నారు. సో అప్పుడు నేను అనుకున్నాను గురుముఖంగా నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యం అని.
ఇప్పుడు ఈ సంగీతం అనేది గురుముఖంగానే నేర్చుకోవాలి, ఇంకొక మార్గం లేదు. వేరే మార్గం లేదు దానికి.
దాని గురించి ఏమైనా మీకు జ్ఞాపకాలు ఉంటే చెప్తారా? అంటే ఒక పాట రాగబద్ధంగా స్వరబద్ధంగానే పాడినట్టుగానే ఉండొచ్చును, కానీ మహావిద్వాంసుల దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళు మరిన్ని లోతులు చూపించడం జరుగుతుంది. ఏమవుతున్నది అక్కడ, దాని గురించి కొంచెం మీరు రిఫ్లెక్ట్
చేస్తారా? సంగీతంలో విద్య నేర్చుకోదలిచిన వాళ్ళు మొట్టమొదటి నుంచి క్రమశిక్షణతోటి ఫండమెంటల్స్ దగ్గర నుంచి పద్ధతిగానే నేర్చుకోవాలి. దీనికి షార్ట్ కట్ లేదు. దీనికి ఏదో ఏదో ప్రైవేట్ స్టడీస్, నేనేదో ఒక రెండేళ్లు చదవలసిన కోర్సుని నేను అహోరాత్రులు కృషి చేసి వన్ మంత్ లో పూర్తి చేస్తాను, ఇది అలా కుదరదు. రెండేళ్లు నేర్చుకోవాల్సిన రెండేళ్లే నేర్చుకోవాలి. ఏమిటంటే సాధన చేయాలి, అది నలగాలి, అది మనకి బాగా అవగతం అవ్వాలి. అవన్నీ అయితేనే ఫర్దర్ గా మనం వెళ్ళగలుగుతాం. అందువల్ల ఏంటి, ఎవరైనా కూడా సంగీతం నేర్చుకుంటే సరళీలు నేర్చుకోవాలి, దండలు నేర్చుకోవాలి, అడుసరం నేర్చుకోవాలి, అలంకారాలు నేర్చుకోవాలి, గీతాలు నేర్చుకోవాలి, వర్ణాలు నేర్చుకోవాలి. వర్ణాలు నేర్చుకుంటే ఏమిటవుతుంది అంటే అంతవరకు సంగీతం నేర్చుకునేటువంటి స్థాయి వాళ్ళకి వస్తుంది. సంగీతం రాదు వాళ్ళకి, సంగీతం నేర్చుకునేటువంటి స్థాయి వస్తుంది వాళ్ళకి. అప్పుడు సంగీతం నేర్చుకోవడం మొదలు పెడతారనమాట. ఇప్పుడు మన వాళ్ళకి ఏంటంటే ఈ రెండేళ్లలోనే ఏడాదిలోనే సంగీతం నేర్పేసి కచేరీలు చేయించేయండి అంటారు. అలా కాదు, వర్ణాలు దాకా నేర్చుకోవడం ఏంటంటే సంగీతం నేర్చుకోవడానికి తగినటువంటి స్థాయి మన దగ్గర కల్పించుకుని అప్పుడు సంగీతం అంటే ఏమిటో, సంగీతం నేర్చుకోవడం అంటే ఏమిటో అప్పుడు మొదలవుతుంది
అన్నారు. ఆ ప్రాతిపదిక మీదుగా మిగిలిన ప్రశ్నలు అడగనివ్వండి. అక్కడ అంటే అది గేట్ వే సంగీతానికి అర్హత. సంగీతం అంటే మీ నిర్వచనం, ఆ తర్వాత మీ ఫిలాసఫికల్ అప్రోచ్, అది అడుగుదాం అని అనుకున్నాను. కానీ ముందుగా ఇక్కడ వేరే ప్రశ్న అడగనివ్వండి, మీ గురించి కొద్దిగా వివరంగా చెప్పండి. ఎందుకంటే నాకు పూర్తిగా తెలియదు ఏమేం చేశారు, ఎలాంటి ఎలాంటి గౌరవాలు పొందారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు?
నేను డిప్లొమా అయిన తర్వాత నేను మామూలుగా రెగ్యులర్గా సంగీతం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ తోటి పాడుకుంటుండడం, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడూ డెవలప్ చేసుకుంటూ ఉండడమే, ఎప్పుడూ డెవలప్ చేసుకోవడమే. కాలేజీలో నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత సుమారుగా 25 సంవత్సరాలు నాకున్నప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత నేను చాలా భయపడ్డాను, దీనికి తగిన న్యాయం చేయగలుగుతానా, నేనేమి దేశ దేశాల్లో కచేరీలు చేయక్కర్లేదు, నేను సరిగ్గా పాఠం చెప్పగలుగుతానా లేదా, పోయి ఉద్యోగం వచ్చేసింది.
ఏ కాలేజెస్ పేరు చెప్పండి.
సికింద్రాబాద్ లో ఇప్పుడు రామదాస్ మ్యూజిక్ కాలేజ్, అప్పుడు ఏం పేరు లేవు, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ సికింద్రాబాద్ హైదరాబాద్ ఇట్లా. నేను సికింద్రాబాద్ మ్యూజిక్ కాలేజ్ నా అపాయింట్మెంట్ నూకల చంద్రసత్యనారాయణ గారు మహావిద్వాంసులు వారు ప్రిన్సిపాల్ గా ఉన్న కాలేజీలో నేను ఉద్యోగంలో చేరాను. అప్పుడే సిహెచ్ భాస్కర్ అని ఆయన ముసిరి గారి శిష్యుడు, ఆయన అక్కడ ఆయన దగ్గర సెంట్రల్ స్కాలర్షిప్ లో ముసిరి గారి దగ్గర నేర్చుకుని వచ్చారు. వీళ్ళందరూ పాఠం చెప్తున్న ఆయన సిహెచ్ భాస్కర్ గారు పాఠం చెప్తుంటే నేను విన్నాను. ఆయన ఒక వర్ణం చెప్తున్నారు, జలజాక్షి వర్ణమే హంసధ్వని. ఎవరైనా వర్ణం జలజాక్షితోటే స్టార్ట్ చేస్తాం, అది ఏదో హంసధ్వని శుభ సూచకమనో, అదే అందరూ కూడా గణపతి కీర్తనలు హంసధ్వనిలో చేశారనో, నాకు తెలిసినంత వరకు హంసధ్వనికి వర్ణంతో వర్ణం స్టార్ట్ చేస్తా, వర్ణం స్టార్ట్
చేస్తా.
ఆయన చెప్తూ ఉంటే నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, నేనేం చెప్తున్నాను అసలు, ఆయన ఏం చెప్తున్నారు, ఆయన చెప్పేట్టుగా నేను ఎప్పటికైనా అందులో ఎన్నో అంతైనా నేను పాఠం చెప్పగలనా.
వివరం చెప్తారా, ఎలాగ తేడా, ఏంటి తేడా?
వివరం చెప్పడానికి అంత గమకం
విధానం,
గమక విధానం ఉంటుంది. నిదానంగా వర్ణం చెప్పాలి, ఏదో అప్పచెప్పేసినట్టుగా వర్ణం చెప్పడం కాదు. ఆయన చెప్తున్నారు, చెప్తుంటే వింటే నాకు అప్పుడు అనిపించింది అనమాట, మనం చాలా డెవలప్ చేసుకుని ముందు చెప్పడం నేర్చుకోవాలి, చాలా తొందరగా చెప్పడం నేర్చుకోవాలి, లేకపోతే విద్యార్థులకి ఇబ్బంది పెరుగుతుంది అని నాకు ఆ క్షణం నుంచి నేను డెవలప్ అయ్యి నేను సంగీతం సిస్టమేటిక్గా చెప్పగలగడమే నా ధ్యేయంగా నేను మొదలుపెట్టాను.
అంటే అప్పుడు మీరు మీ గురువు గారి దగ్గర నేర్చుకుంటూనే
నేర్చుకున్నాం. నేర్చుకున్నది కచేరీలు చేయడానికి మనకి ఎంత నాలెడ్జ్ ఉందో అక్కర్లేదు. స్టేజ్ మీద మనకు వచ్చిన సంగీతాన్ని మనం పాడేస్తాం, టాలెంట్ తోటి అది బాగుంటుంది. పాఠం చెప్పడానికి వచ్చేవారు ప్రతి చిన్న విషయమే డౌట్ వస్తుంది. కొత్తగా నేర్చుకున్న తర్వాత శిక్షణలోకి వస్తారు కొంతమంది, అప్పటిదాకా నేర్చుకున్నప్పుడు వాళ్ళకి ఏం డౌట్ రావు, చెప్పడం మొదలు పెట్టిన తర్వాత ఇంకా డౌట్ మొదలవుతాయి.
ఒకటి రెండు ఉదాహరణలు చెప్తారా? అంటే వర్ణాలు అన్నారు, వర్ణాలు నేర్చుకున్నప్పుడు ఒక సామాన్యమైనటువంటి సందేహం ఏమిటంటే, ఎక్కడ స్వరాన్ని విరిచి పాడితే రక్తి కడుతుంది, నాకు బాగా వస్తుంది అన్నది. సో ఇలా మీకు గుర్తున్నవి ఒకటి రెండు ఏదైనా పాడి
ఏ ఐటమ్ అయినా చెప్పగలను. పాదని అని వర్ణం చెప్పాలి. మామూలుగా నేర్చుకో సా ని సదని పా మ ప గ మ పాదని పాదని సని ద పదని శృతి అది పెట్టుకోకుండా వెంటనే. అసలు దాని ఆ గమక విధానం తెలుసుకోవడమే చాలా కష్టం.
కొద్దిగా వివరం చెప్పండి తెలుసు నాకు, అంటే నాకు తెలుసు
అంటే కష్టం. అది పాడడం చాలా తేలిక, అలా పాఠం కాస్త నేర్చుకున్న వాళ్ళు చెప్పేస్తుంటారు. అలాగే ఒక తోడి వర్ణం చెప్పాలంటే ఎన్ని డౌట్స్ వస్తాయో నేర్పే వాళ్ళకి. ఆ తోడి రాగంలో ఉండేటువంటి ఆ గమకం, ఆ గాంధార గమకం కొన్ని సంగతులు మనం చూస్తున్నట్లయితే ఈ గమకాల్లో ఒక నిర్దిష్టమైన అవగాహన చెప్పేవాడికి ముందు వస్తే అప్పుడు నేర్చుకునే వాళ్ళకి వాళ్ళకి నిలబడుతుంది సంగీతం.
అది గురు పరంపర వాళ్ళు మాత్రమే వస్తుంది కదా.
గురు పరంపర ఏదైనా విని నేర్చుకోవాల్సిందే, విని నేర్చుకోవాల్సిందే.
ఇక్కడ నుంచి ఇంకొక నాకు ఇష్టమైన విషయంలోనికి మళ్ళుతున్నాను. దీని మీదే, ఈ అంశం మీదే రెండు మూడు మాటలు మీరు చెప్పారు, గమకం చాలా ముఖ్యం అని చెప్పి. రాగం ఉంది, రాగానికి లక్షణంగా గమకం సిగ్నేచర్స్ ఉన్నాయి, అవునా? రాగానికి ఒక లక్షణం ఉన్నది, రాగంతో అనుబంధమై ఒక రసానుభవం అంటే ఎమోషన్ ఉన్నది. ఒక్కొక్క రాగానికి ఒక ఎమోషన్ ఉన్నది కాదు. అది ఎలాగ స్థిరపడింది, రాగాలు ఎలాగ పుట్టాయి, రాగానికి ఉద్వేగానికి రసోద్వేగానికి ఆ సంబంధం ఏమిటి, దాని గురించి మీరు ఏమైనా చెప్తారా?
ఉన్నాయండి. ఇప్పుడు ఈ సంగీతంలో ఈ స్వరస్థానాలు ఒక రకంగా చెప్పాలంటే మూడు రకాలైనటువంటి రిషభాలు, మూడు రకాలైన గాంధారాలు, రెండు రకాలైన మధ్యమాలు, మూడు రకాలైన దేవతలు, మూడు రకాలైన నిషాదాలు చెప్తారు. అంటే యాక్చువల్గా ఈ 72 మేళకర్తల కాంబినేషన్ కోసం చెప్పారు. లేదంటే రెండు రీలే, రెండు గాలే, రెండు మాలే, రెండు దారే, రెండు నీలే, సాపా ఉంటాయి. రాగస్వరూపం స్వరం యొక్క తీవ్రత కోమలత్వాన్ని బట్టి రాగం యొక్క భావం రసం వస్తాయి. కాంబినేషన్ వల్ల కూడా ఆ రాగానికి ఒక రసం మనకు వినిపిస్తుంది, స్వర సమూహం అన్నమాట. ఆ కాంబినేషనే దానికి ముఖ్యం. ఒక రాగం ద్వారా కూడా ఒక భావాన్ని, తీవ్రంగా ఉండే స్వరాలు ఒకలా ఉంటాయి. సారిమ సరిమదని గపస సరిదమగరిమదని అట్లాంటిది ఏదో ఉద్రేకంగా ఉండే దుర్గానికి వెళ్ళేటప్పుడు వచ్చే బ్యాండ్ మేడల్ లాంటి దాంట్లో వేస్తే వాడు ఉత్సాహంగా ఉండి వాడు అంటే ఇలాంటివి. ఈ రాగం అంతా వేరు, కరుణ లేకపోతే భక్తి లేకపోతే ఇప్పుడు సావేరి రాగం సావేరిలో దాని యొక్క మూడ్ అంతా వేరుగా ఉంటుంది. అంటే అది భక్తి బాధ, ఇవన్నీ ఆ రాగంలో. ఇప్పుడు ఇన్ని మనం అనుకుంటా నాటకాల్లో వాళ్ళందరూ పద్యాలు సెలెక్ట్ చేస్తున్న రాగాల్లో ఏ ఆ సీన్కి ఉండేటువంటి భావాన్ని బట్టి వాళ్ళు ఆ రాగాలు సెలెక్ట్ చేసిన పద్యాలు పాడడం జరుగుతుంది.
అవును,
దానికి రాగంలోనే అసలు భావం ఉంటుంది. ఏ భావం ఏ రాగంలో ఉందో ఆ భావానికి తగిన సాహిత్యాన్ని ఆ రాగాల్లో కూర్చుకుని పాడితే రెండు సమానంగా ఉంటాయి.
అది నేను అడగబోతున్న విషయం మీరే ప్రసక్తి తీసుకుని వచ్చారు. ఇదివరకు ఒకసారి మిమ్మల్ని రవీంద్ర భారతిలోనే ఎక్కడో తొందరగా కలిసినప్పుడు 2 నిమిషాలు మాట్లాడుకున్నాము. అప్పట్లో మీరు ఒక శ్లోకం ముక్క చెప్పారు, సాహిత్యం సంగీతం రెండింటి గురించి అడుగుతుంటే మీరు చెప్పింది ఏకమాపాత మధురం అన్యత ఆలోచన అమృతం అని చెప్పి. ఇది నేను ఎందుకు ఇప్పుడు ఎత్తి చెప్తున్నానంటే ఈ భావం అన్నారు, రసోద్వేగం అన్నారు, గమకం గురించి చెప్పారు. అదే రాగాన్ని ఒక మంచి సుశిక్షితుడైన విద్వాంసుడు ఆవిడ లేకపోతే ఆయన పాడినట్లుగా అయితే దాని అది రక్తి కట్టినట్టు అలాగ పాడకుండా ఉంటే అంత రక్తి కట్టదు. అంతకు మించి సాహిత్యం కూడా దానికి సరైన భావానికి సరైన సాహిత్యం జత అయితే అప్పుడు మరింతగా రక్తి కడుతుంది. మరి ఇది ఇన్స్ట్రుమెంటల్ అంటే వాద్య సహకారం ఉంటుంది కదా, అదే రాగాన్ని వాద్యం పాడుతుంది. కొందరు ఉపాధ్యాయులు ఏం చెప్తారంటే ఈ మూడు రీల్కి నీకు తేడా తెలియదు తెలియటం లేదా, వయలిన్లోనో వీణలోనో వీణో అది క్లియర్గా పాడగలుగుతుంది, మనిషి పాడలేకపోవచ్చు అని. దాని గురించి మీరు కొంచెం వ్యాఖ్యానం చెప్తారా?
తప్పకుండా
చెప్పండి.
అసలు రాగానికి ఒక భావం ఉంటుంది, సాహిత్యానికి భావం, దాంట్లో ఉండేటువంటి అర్థాన్ని బట్టి భావం ఉంటుంది. అది భక్తో ఆనందము ఏ పోటీ ఉంటుంది. ఆ సాహిత్యం దాంట్లో పెట్టి రాగంలో ఆ సాహిత్యం వల్లే నీకు భావం కలుగుతుంది కానీ నీవు సంగీతం వల్ల కాదు అనట్లేదు.
లేదు లేదు.
శిశుర్ వేత్తి పశుర్ వేత్తి వేత్తి గానరసం పణి. చిన్న పిల్లవాడు వాడు జోలపాటు పాడితే నిద్రపోయాడు, వాడికి ఏం సాహిత్యం తెలిసింది దాంట్లో? పశువులకి సంగీతం, మళ్ళీ కృష్ణుడు మురళి వాయిస్తుంటే ఆవు నిన్న వచ్చి ఉన్నాయిట, వాటికి ఏం సాహిత్యం అర్థమైంది? ఆ ఫ్లూట్ లో ఏం సాహిత్యం వచ్చింది వేణుగానం? అందులో మొత్తం అన్ని చూడండి, శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పణి, పాము సర్పం ఇది తలాడిస్తూ ఉంటుంది అవసరం అవుతే, దానికి ఏం సాహిత్యం అర్థమైంది? కాబట్టి సాహిత్యం లేకపోయినా కూడా రాగానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక భావం ఉండి తీరింది. సాహిత్యం నేను ఒక మాట మీకు ఒక ఉదాహరణ లేకపోతే ఏదో ఒక కథ మీకు చెప్తే మీకు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి మీకు అర్థమైతే మీరు ఇన్వాల్వ్ అవుతారు.
అవును,
అర్థం అవ్వాలంటే ఆలోచిస్తే కదా.
అదే
చెబుతా విన్నత ఆవిడ టైంలో ఒక నాకు కథ చెప్పారనుకోండి, నువ్వు చాలా భావం ఉన్నటువంటి చెప్తే మీకు టైంలో వచ్చి నాకు రాదు ఆ భావం, మీకు మీరు ఎంజాయ్ చేసినట్టుగా నేను ఏం ఎంజాయ్ చేస్తాను నాకేం అర్థం ఉండదు.
అవును అవును,
కాబట్టి భావం విషయం అర్థమైతే అందుకే ఆలోచన అర్థం అంటే భావం దాంట్లోనే ఉంటుంది దీంట్లోనే ఉంటుంది, అది రాగం ద్వారా వస్తుంది ఇది సాహిత్యం ద్వారా వస్తుంది.
మరి వాద్యం ఏం చేస్తుంది?
సంగీతం ఇస్తుంది, సంగీతం ఇస్తుంది, సంగీతం ద్వారా. ఇప్పుడు ఇంకొక మాట ఏంటంటే సంగీతం చాలా సైంటిఫిక్ సబ్జెక్ట్, కేవలం ఏదో టాలెంట్ ఉంది వాడు పాటలు పాడుకునేటువంటి మ్యూజిక్ అని అనుకుంటున్నారు, దాంట్లో బోల్డ్ అండ్ సైన్స్ ఉంది కదా. ఇప్పుడు ఈ సత్యం ఉందంటే ఏదో 256/243 ఫ్రీక్వెన్సీలో సీడ్ ఉంటుంది, 9/8 అయితే ఒక 4 ఉంటుంది, లేకపోతే 9/15 ఇట్లాగా ఫ్రీక్వెన్సీస్ లెక్క ప్రకారంగా ఉన్నాయి. మరి ఆ ఫ్రీక్వెన్సీస్ సైంటిఫిక్ గా మనం ప్రూవ్ చేసుకుంటే మీరు ఒక తంబురా నేను కనుక ట్యూన్ చేస్తే మీరు సైంటిఫిక్ గా ఆపరేటర్స్ మీరు కనుక మీరు చూసుకుంటే అది మీరు సైంటిఫిక్ గా దాంట్లో నెంబర్ చూసి మీరు చేసుకోవాలి. నేను అక్కర్లే, నేను విని ఆ నెంబర్ కరెక్ట్. అంటే మా చెవికి జ్ఞానం అంటే ఏంటంటే చెవికి ఆ ఫ్రీక్వెన్సీ అలవాటు చేయడమే శృతి.
అవును, అది విద్వాంసుడు అనుభవం. మరి మామూలు శ్రోత వీళ్ళందరూ మీరు పాము గురించి చెప్పారు ఆనందిస్తున్నాము, మీ థియరీ ఏమిటి ఎందుకు పాట విని ఆనందిస్తున్నాము?
మనకి 12 స్వరస్థానాలే ఉన్నాయి, ఇంత నాదంలో మనకి 12 స్వరస్థానాలే ఉన్నాయి. ఏ సంగీతమైనా చెప్పండి, ప్రపంచంలో ఉన్న ఏ సంగీతమైనా, ఒక దేశంలో కాదు ఇంకో వాళ్ళు ఎక్కడైనా సరే, ఈ 12 స్వరస్థానాల్లో ఎందుకున్నాయంటే ఈ ఈ ఈ స్వరం యొక్క కాంబినేషన్, ఈ సా నుంచి ఈ రేని గా నుంచి ఈ 12 మించి ఇంకొక స్వరాన్ని ఎవరు కూడా సృష్టించలేరు. ఎందుకంటే సృష్టించలేరు అంటే ఇది ఏమైనా కథ లేకపోతే పెద్దవాళ్ళు చెప్పారు వినాలా కాదు, ఆ ఫ్రీక్వెన్సీస్ మన మనసును పాడి చేస్తాయి, వాటికి సంభాజ్యత్వం ఉండదు. ఆ ఒకదానికి రెండో దానికి ఉన్న బంధుత్వం ఉండదు, వైరం ఉంటుంది. మీరు ఒక రెండు తీగలు ఇలా పెట్టి రెండు ట్యూన్ చేస్తే ఒక తీగతో సమానంగా ఇంకొక తీగ ట్యూన్ చేసినప్పుడు ఆ రెండింటిలో ఏ తీగ మోగించినా ఇంకో తీగ కదులుతుంది. అదే ట్యూన్ లో చేయకపోతే అది కదలదు. నేను మామూలుగా ఈ తంబురా వేసినప్పుడు మా పిల్లలకి ఈ మధ్యస్థాయి మధ్య సజ్జమాలు రెండు ఉంటాయి, దాని మీద ఒక పేపర్ పెడతాను, పేపర్ పెట్టి కరెక్ట్ గా ట్యూన్ చేసి రెండు కూడాను ఇవతల తీగను మోగిస్తే అది ఆ పేపర్ కింద పడిపోతుంది, అవతల తీగ కదిలి. అలా కాకుండా శృతి మార్చేసి ఆ రెండింటికి వేరే వేరే పెడితే ఈ అంశం మోగించినా ఆ కాగితం అక్కడే ఉంటుంది రెండోది. అంటే ఆ వైబ్రేషన్స్ మనకి చెవికి ఆనందాన్ని కలిగించేవి, మనకి ఆరోగ్యాన్ని కలిగించేవిగానే ఉంటాయి. అదంతా సంగీతంలో ఉండే స్వరాల్లో ఉన్నాయి. కాబట్టి ఆ స్వర కాంబినేషన్, స్వరం అంటే ఫ్రీక్వెన్సీస్ లెక్క ప్రకారంగా, ఇప్పుడు ఒక స్వరం పాడితే దాన్ని అంత శృతిలో పాడడం అంటే అంత ఫ్రీక్వెన్సీ కరెక్ట్ గా పాడడం అని.
ఇప్పుడు గాత్ర విద్వాంసులు అంత ఖచ్చితంగా స్వరాన్ని పలికించగలుగుతారు,
పలికించాలి, పలికించిన వాళ్ళదే బాగుంటుంది కదా. మరి అంత పెద్దవాడు అవడానికి ఇంత చిన్నవాడు అవడానికి ఏమిటి తేడా
చెప్పండి చెప్పండి.
అదే ఆ ఫ్రీక్వెన్సీస్ 100% వాళ్ళు పాడతారు, వీళ్ళు 90%, 98, 80% ఉంటుంది. ఆ విషయం విద్వాంసులకే తెలియక్కర్లేదు, పామరుడికి కూడా తెలుసు. మీరు ఒక మామూలు ఒక వ్యవసాయం చేసిన కూలీని తీసుకొచ్చి మీరు ఒక మహావిద్వాంసుని పాట వినిపించండి, ఏమి రాని వాటిని తీసుకొచ్చండి వినిపించండి, ఇద్దరినీ కూర్చోబెట్టి వీడికి బోల్డ్ అంత ఆర్భాటంగా దుస్తులు వేసి వీడిని గొప్పవాడిగా వేయండి, ఆయనకి ఏం వేయకుండా ఉంచండి, వాడు ఆయన పాట మెచ్చుకుంటాడు, ఏం బాబు ఇలా పాడుతున్నాడు అని అడుగుతాడండి. అంటే ఆ చెవికి ద్వారా మనసుకి హాయి తెలిసిపోతుంది. పాట బాగుందో లేదో చెప్పడానికి సంగీతం ఏమాత్రం రావక్కర్లేదు.
ఇప్పుడు అంతవరకు చాలా బాగుంది మేషారు, అనుబంధంగా కొత్త ప్రశ్నలు వేస్తాను. అంతకు ముందు ఇందాక మీరు కొంత చెప్పి ఆపేశారు, మీ గురించి రికార్డ్ చేసి తెలియడం అవసరం. అంచేత మిగిలిన పని ఏం చేశారు మీరు, మీరు మీ ఈ కెరీర్ చివరిలో కళాశాలకి ప్రిన్సిపల్గా చేశారు కదా, ఆ తర్వాత మీరు బిరుదులు సన్మానాలు కూడా తీసుకున్నారు, ఇవన్నీ ఒక్క మాట కొంచెం వివరంగా.
నేను హైదరాబాద్లో నుంచి విజయనగరం ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిన తర్వాత ఇక్కడికి అక్కడికి తేడా ఏమిటంటే విద్యార్థుల్లో టాలెంట్ ఎక్కడైనా ఉంటుంది దేశంలో, తగిన తగినటువంటి ఇంట్రెస్ట్ ఈ సిటీస్లో వాళ్ళు చూపించలేరు. ఓ స్కూల్కి వెళ్ళాలంటే ఓ 2 అవర్స్ ముందు బయలుదేరి, 1 అవర్ ముందు బయలుదేరాలి. ఇక టైం చాలా తక్కువ అయిపోవడం వల్ల, దానికి ఎక్కువ టైం వెచ్చించలేకపోవడం వల్ల వీళ్ళు పరిగెత్తే హడావిడిలో వచ్చేసి కాలేజీలో నేర్చేసుకుని అర్జెంటుగా అట్టి స్కూల్కి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేసి సాయంకాలం ఇంకా 5 నిమిషాలు 10 నిమిషాలు పాడినట్టు చేసేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా సరే అంతకంటే వాళ్ళు చేయలేదు. అది విజయనగరం లాంటి ప్రాంతంలో నేను ఇక్కడ పనిచేస్తూ నేను కాలేజీకి వెళ్ళాలంటే 1 అవర్ ముందు బయలుదేరాలి, 1.5 అవర్ తర్వాత ఇంటికి వచ్చాము. విజయనగరంలో నేను ఉంటే 10 నిమిషాలు వెళ్ళడానికి 5 నిమిషాలు రావడం, అక్కడ టైం బాగా ఉంటుంది. తర్వాత అక్కడ నేర్చుకునే ఇంట్రెస్ట్ పిల్లల్లో చాలా ఎక్కువ ఉంది. తర్వాత పెద్దవాళ్ళందరూ ద్వారా వెంకటస్వామి నాయుడు గారు లాంటి మహానుభావులంతా కూడా అక్కడ సంగీతాన్ని నిక్షిప్తం చేసి వెళ్ళారు. అక్కడ ఆ వాతావరణం అంతా కూడా ఆశా వెంకటరావు పంతులు గారిని, తర్వాత తుమ్మనాడ సంగమేశ్వరరావు గారి ఇటువైపు అనుకోండి, బొబ్బిల నుంచి కానివ్వండి, అదంతా కూడా వాళ్ళు సంగీత యొక్క శక్తిని నింపేసి కొన్ని తరాలకు కావలసినటువంటి వాతావరణం వాళ్ళు ఏర్పాటు చేసేసి వెళ్ళిపోయారు. ఆ శక్తి అక్కడ ఉంది,
వాళ్ళ ప్రవృత్తి అంటారు.
వాళ్ళు కారణ జన్మలండి, వాళ్ళు కారణజన్మలు.
మీరు స్వయంగా అలాగే పెద్ద డిస్ట్రాక్షన్స్ లేకుండా రోజువారీ మీ కెరీర్ అంతా ఇలా సాధన చేసుకోగలిగారా? మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే సంతృప్తిగా?
చాలా సంతృప్తి. నేను వెనక్కి తిరిగి చేసుకుంటే నేను సంగీతం డెవలప్ చేసుకోవడంలో కానీ, నేను సంగీతం చెప్పడంలో అలాగే నా అడ్మినిస్ట్రేషన్ లో నేను అద్భుతంగా,
మీరు ప్రిన్సిపల్ గా చేశారు,
ప్రిన్సిపల్ గా ఉంటూ గవర్నమెంట్ లో మంచి పేరు సంపాదించుకోవడంలో కానీ, మహావిద్వాంసుల యొక్క అభిమానాన్ని సంపూర్ణంగా పొందడంలో కానీ నాకున్న తృప్తి నేను వర్ణించలేను. ఎందుకంటే ఎక్కడైనా సరే సిన్సియారిటీ పంక్చువాలిటీ ఈ రెండు ఉంటే వాళ్ళు ఏదైనా సాధించగలరు అని నా నమ్మకం. సిన్సియారిటీ ఉండాలి, పంక్చువాలిటీ కూడా ఉండాలి. పంక్చువాలిటీ ఒక దైవ సంబంధమైనటువంటి ఒక శక్తి ఉంటుంది. సిన్సియారిటీ అది అది చెప్పనక్కర్లేదు దాని గురించి.
మరి ప్రతిభ గురించి చెప్పండి మేషర్. నేను ఏమడుగుదాం అనుకున్నానంటే మిమ్మల్ని, నేను నా ఆసక్తి కొద్దీ ఎవరైనా విద్వాన్ కనిపిస్తే పాఠం చెప్పండి ఇలాగ వెళ్ళి అడిగి నేర్చుకుంటూ వస్తున్నాను, తర్వాత పాటలు పాడమని అడుగుతున్నాను. నేను చూసింది ఏంటంటే అందరూ విద్వాంసులు, కానీ ఆ విద్వత్తులో ప్రతిభలో కూడాను రకరకాల రకరకాలు ఉన్నాయి. ఉదాహరణకు ఒక మేషర్ ఏం చెప్పారంటే నాతోటి, ఏమైనా పాఠం అయితే స్వరం అదంతా నేను చెప్తాను, కానీ పాట తెచ్చి కచేరీ కోసమో రికార్డు కోసమో పాడు అని అనగానే నాకు ఒక రకమైన ఫాల్స్ వాయిస్ లాగా వస్తుంది, అది నాది కాదు అని చెప్పి. ఇంకొకరు ఏమన్నారంటే ఆవిడ గొప్ప విద్వాంసురాలు, పాట చక్కగా పాడతారు, అయితే కంపోజ్ చేయడం, ఒక సాహిత్యం ఇస్తే పాట కట్టడం అది నా పని కాదు, నేను అది చెయ్యను అని చెప్పి. మరి కొందరి గురించి చెప్తారు వాళ్ళకు ఏ పాట ఇచ్చినా కానీ దాని స్వరం లోపలి స్ట్రక్చర్ వాళ్ళకి తెలిసిపోతుంది, తెలిసిపోయి వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. అందువల్ల ఇది నేను 2-3 ఉదాహరణలు చెప్పాను మీకు ఈ రకరకాల ప్రతిభల గురించి. ఒక్క మాట మీరు నాకు వివరించి చెప్పండి.
ఎందుకంటే ఒక సుమారుగా 45 సంవత్సరాల టీచింగ్ అనుభవంలో సంగీత మహావిద్వాంసులందరినీ కలిసి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి ఇంటికి వెళ్ళి ఓ పూట వాళ్ళ ఇంట్లో ఉండి వారితో అన్ని మాట్లాడించి ఎలా సాధన చేయాలి ఎలా చెప్పాలి అనే విషయాల కూడా వారిని అడిగి మా శిష్యులను తీసుకెళ్లి ఆవిడ దగ్గర పాడించి ఆవిడ ప్రశంసలు పొందాను నేను. అదిగోండి ఫోటో సదాశివం గారు ఆవిడ. అలాగా డికే జయరామన్ గారు, ఎస్ రామనాథన్ గారు, టిఆర్ సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ కూడా నన్ను విపరీతంగా అభిమానించిన వాళ్ళు, నేను చేస్తున్న పనిని అప్రిషియేట్ చేస్తున్న వాళ్ళు, నేను చాలా శ్రద్ధగా చాలా చక్కగా పాఠం చెప్తాను అని నాకు పేరుంది. సరే, మీరు అడిగిన ప్రశ్నకు
వస్తున్నాను.
ఇందాక మీరు అడిగారు, ఒకళ్ళేమో నేను పాడగలను ట్యూన్ చేయలేను, ఒక నేను ట్యూన్ చేస్తాను పాడలేము, లేనేమో నేను చెప్తాను అనుకోండి. సంగీతంలో ఈ రకరకాలైనటువంటి యాంగిల్స్ లో వాళ్ళకి ప్రతిఫలం ఉంటాయి. ఇప్పుడు నేను నా సొంతానికి వస్తే నా ఇంట్రెస్ట్ పాఠం చెప్పడం పెర్ఫార్మెన్స్
గా, అలాగా అలాగా
అంటే ఈక్వల్ గా నడుస్తూ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఏంటంటే నేను పాఠం చెప్పినట్టుగా ఆ స్థాయిలో నా కచేరీలు నేను ఇంట్రెస్ట్ చూపించి నేను కచేరీల కోసమే దృష్టి పెట్టి నేను చేయలేదు. నేను చేస్తే నేను పాఠం మీద దృష్టి పెట్టలేను. మీరు చూస్తే మన దేశంలో ఎక్కడైనా కానీ గురువు వేరే ఉంటారు, పెర్ఫార్మెన్స్ వేరే ఉంటారు. ద్రోణాచార్యుడు కూడా ఆయన పెర్ఫార్మర్ కాదు, ఆయన గురువు. పెర్ఫార్మర్ అర్జునుడు నాకు తెలిసి చెప్తున్నా. అరటితోటి ఒక అద్భుతమైనటువంటి మహావిద్వాంసుని వాళ్ళ బాలమురళి గారి లాంటి విద్వాంసుని అందించినటువంటి గురువు గారు ఆయన ఎంత పెర్ఫార్మెన్స్ చేసేవారు అని చాలా మంది అడుగుతుంటారు. అలా ఉండదు. అంతే, 10 రెట్లు గొప్ప విద్వాంసులు వాళ్ళ గురువు గారు. ఎవరినైనా తీసుకోండి, ఇప్పుడు పినాకపాణి గారు ఉన్నారు, ఆయన దగ్గర చాలా మంది నేర్చుకున్నారు. అందులో నేదురం కృష్ణమూర్తి గారు, నోకల సత్యనారాయణ గారు లాంటి వారు, శ్రీరంగ గోపాలకృష్ణ గారు, ఓలేటి వెంకటేశ్వర గారు, వాళ్ళందరూ దేశ విదేశాల్లో వేల కచేరీలు చేశారు. పినాకపాణి గారు 100 కచేరీలు చేశారు అనుకుందాం. అంతే, ఆయన ఎంతసేపటికి మహావిద్వాంసులు గారు చేయడమే ఆయనకి ఆయన ఇంట్రెస్ట్. ఆయన కచేరీలు చేయాలని ఆయన అనుకోలేదు కూడా. ఒకవైపు ఆయన పెద్ద డాక్టర్ అయి ఉండి, హాస్పిటల్ సూపరింటెండెంట్ అయి ఉండి
అది చేస్తూ
అందులో కూడా చాలా సిన్సియర్ గా చాలా గొప్ప పేరు తెచ్చుకుని మన ఆంధ్రదేశంలో సంగీతం కొంతవరకు ఉంటే దక్షిణాదికి వెళ్ళి కీర్తన పాఠాన్ని అక్కడ నేర్చుకుని వచ్చి ఇక్కడ వాళ్ళకి నేర్పి ఇక్కడ డెవలప్ చేసినటువంటి ఒక మహా గురువు పినాకపాణి గారు. ఏం ఆయన మరి వీళ్ళతో సమానంగా పాడారంటే ఇంకంతకంటే ఎక్కువ పాడతారు. గురువు ఎప్పుడు గురువే. అయితే వాళ్ళ బహుముఖ ప్రజ్ఞ, వాళ్ళ ఏ ముఖంగా వాళ్ళు అంచుకుని వెళుతున్నారు. ఒకళ్ళు చెప్తున్నారు కదా టీచింగ్ చాలా ఇంట్రెస్ట్, ఒకళ్ళు పెర్ఫార్మెన్స్ చాలా ఇంట్రెస్ట్, ఒకళ్ళు పుస్తకాలు రాస్తారు, ఒకళ్ళు నోటేషన్ రాస్తారు. అన్ని రకాలుగాను వాళ్ళ ప్రతిభలు ఉంటాయి. మీరు చెప్పారు ఇందాక ఒక మహావిద్వాంసుడు ఓ ట్యూన్ చేయలేకపోతాడండి, ఆయన అద్భుతంగా పాడతాడు. ఓ ట్యూన్ చేసే ఆయన వాళ్ళు కచేరీ చేస్తే బాగుండదు. చూడండి, సినిమాలో తీసుకుంటే మ్యూజిక్ ఇప్పుడు పాటలు గొప్పతనం అంతా కూడా మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్తుంటాడు. మరి ఆయన పాడరే, ఈ ఘంటసాల గారు ఎందుకు పాడాలి, సౌందరరాజు ఎందుకు పాడాలి, లేకపోతే ఇంకోళ్ళు ఎందుకు పాడాలి, బాలమురళి గారు ఎందుకు పాడాలి అంటే ఇది వేరు అది వేరు. ఎవరి ప్రతిభ వాళ్ళదే, ఇది వాళ్ళు చేయలేరు అది వీళ్ళు చేయలేరు, రెండూ చేసిన వాళ్ళు ఉన్నారు, అన్ని రకాలుగా ఉంటాయండి. ఏదైనా ప్రతిభ మీద ఆధారపడి
తర్వాత సాధన గురించి అంటే నాకు కూడా వ్యక్తిగతంగా సాధనతోటి స్ట్రగుల్ ఉన్నది, అనుభవం ఉన్నది. మా అక్కకి గురుగారు వచ్చి నేర్పించేవారు కానీ నాకు ఇంట్లో ఎప్పుడు నేర్పించలేదు. ఆ తర్వాత పెద్ద అయ్యాక నేను గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటూ అలాగా ఆ సాధన గురించి నేను చూస్తున్నది ఏంటంటే తప్పుడు స్వరాలతో లేకపోతే తప్పు తోవలో సాధన చేస్తే అటువంటి సాధన హాని అవుతుంది.
చెప్తాను అయితే దాని గురించి రెండు మాటలు. ఒక ఒక వ్యక్తి ఒక మహావిద్వాంసుడు అయ్యాడంటే పాత్ర అంతా గురువుదే.
ఓహో,
గురువు సంగీతం మంచిదై ఉండాలి, మంచిదైనంత మాత్రంలో అతనికి చెప్పే మనసు ఉండాలి. చాలా మంది మహావిద్వాంసులు చెప్పడానికి ఇష్టపడరు, వాళ్ళు పాడాలి, వాళ్ళ గొప్పతనం వాళ్ళు చూపించుకోవాలి. శిష్యులు బాగా పాడుతున్నా సరే ఎంకరేజ్ చేయనటువంటి శ్రీ గురువులు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ కెరీర్ మీదే. చెప్పదలుచుకున్న వాళ్ళు బలవంతం చేసి శిష్యుల్ని ఎలాగోలాగా ప్రభావితుల్ని చేసి వాళ్ళు చేసిన తప్పుల్ని మన్నించి శిష్యులు ఎన్ని రకాలుగా బిహేవ్ చేస్తారనేటువంటి అనుభవం, ఒక గురువుకి ఉన్న అనుభవం నేను మీకు మాటలతో చెప్పలేను. చిన్న చూపు చూసే వాళ్ళు ఉంటారు, అవమానించే వాళ్ళు ఉంటారు, పట్టించుకునే వాళ్ళు ఉంటారు. మేరు పర్వతం లాంటి గురువుని అది వాళ్ళ నేర్చుకునే వాళ్ళ అజ్ఞానం. అలాగా గౌరవించిన వాళ్ళు ఉంటారు, తెలియకుండా ఇబ్బంది పెట్టినటువంటి శిష్యులు ఉన్నటువంటి అనుభవం ప్రతి గురువుకి ఉంటుంది. ఆ అనుభవం లేని గురువులు ఉండరు. ఎవరో ఒక మహావిద్వాంసుని యొక్క డైరీ చూస్తే శిష్యులకి పాఠం నేర్చినప్పుడు వాళ్ళ మీద నాకు ఎలాంటి దురభిప్రాయం కలగకుండా, నాకు కోపం రాకుండా, అంటే దాంట్లో ఉండేటువంటి విషయమే చెప్తున్నాను, మాటలు అవి నాకు గుర్తులేవు, వాళ్ళకి ఎలా ప్రవర్తించినా సరే వాళ్ళకి చక్కటి సంగీతాన్ని చెప్పేటువంటి మనసు మరి భగవంతుడు ప్రార్థిస్తున్నాను అన్నటువంటి గురువు ఒక ఆయన ఉన్నారు. ఎవరికి ఉంటుందండి ఆ భావన? ఎవరైనా మనం మాట్లాడుతుంటే వాళ్ళు అనుకూలంగా మాట్లాడితే వింటాం, లేకపోతే పోవంటాం. ఈ సంగీతం అలాగా వాళ్ళ తప్పుల్ని క్షమిస్తూ, చిన్నతనంలో తప్పులు చేస్తారు అయితే నేర్పాలి, నేర్పితే కూడా రాకపోతే వదిలేసి సంగీతం చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అలాంటి గురువులు ఉన్నారు కాబట్టి సంగీతం ఇంతలా డెవలప్ అయింది,
బోధపడింది.
మీరు చెప్పిన ఇంకొక మాట
చెప్పండి,
సంగీతం చెప్పడంలో రకరకాల గురువులు ఉంటారండి. అందులో సరిగా నేటి సంగీతం చెప్పే వాళ్ళు ఉంటారు, సరిగా లేని సంగీతం వాళ్ళకు ఉన్న కాస్త టాలెంట్ తోటి ఎలాగో నేర్చేసుకుని వాళ్ళు చెప్తుంటారు. ఆ తప్పులు అలవాటు అయితే మటుకు వాళ్ళు మళ్ళీ నేర్చుకోవడానికి కూడా పనికిరారు.
అంటే అది మనసులో ఉండిపోయింది.
ఎప్పుడైనా రాని వాడి సంగీతం చెప్పడం చాలా ఈజీ, వాడు ఎక్కడ నేర్చుకొచ్చి ఇక్కడ కొంచెం స్వరాలు సరిగ్గా లేకుండా అపస్వరాలు పాడేవాడికి వాడిని బాగా చేయడం చాలా కష్టం. నేను అలా కూడా ఎక్స్పెరిమెంట్స్ చేశాను, చేసి సక్సెడ్ అయ్యాను. అంటే మనం నేను ఎందుకు చేశానంటే అది నేను ఎక్స్పెరిమెంట్ లా తీసుకున్నాను. నేను సుస్వరాలతో పాటించగలనా లేదా నేను చూస్తాను. నేను పాటించగలిగాను, చాలా కష్టం. మీరు 3-4 ఏళ్ళు టైం తీసుకుని అపస్వరాలే పాడేటువంటి ఒక స్టూడెంట్, పాపం 10 ఏళ్ళు నేర్చుకుంటారు, సర్టిఫికెట్లు వచ్చేస్తాయి, ఎంఏలు అయిపోతారు, డాక్టరేట్లు అయిపోతారు, కానీ సంగీతం మటుకు అపస్వరాల్లో ఉంటాయి. ఏం చేస్తాం మనం దానికి? అది లేదంటే ఉద్యోగాలు వస్తే అవి నడిచిపోతాయి. లేదు నేను మంచి సంగీతం పాడాలనుకుంటున్నానండి అంటే మటుకు అన్ని కరెక్ట్ చేసుకుని చక్కగా పాడాల్సిందే వాడు.
అయితే
ఏమిటంటే మామూలు జనరల్ స్టడీస్ ఇంట్లో ఎవరైనా ట్యూషన్ చెప్తూ ఉంటే, మ్యాథమెటిక్స్ చెప్తున్నారు, ఏదైనా తప్పు చెప్తే ఇంట్లో వాళ్ళకి కూడా కరెక్ట్ గా చెప్తున్నారు అదే తెలుస్తుంది. ఏది ఇంగ్లీష్ చెప్తున్నారు వాళ్ళకి చెప్పడం కుదరదు. వచ్చి చెప్తున్న వాళ్ళు తప్పు చెప్తున్నారు, ఒప్పు చెప్తున్నారు, పేరెంట్స్ తెలుస్తుంది, ఇంట్లో ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది, సంగీతం ఎవరికి తెలియదు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అదే, 4 ఏళ్ళు అయిన తర్వాత మీ పిల్లలు ఏం పాడకపోతే మా పిల్లలు సరిగ్గా పాడలేదు అని గురువు సరిగ్గా. ఇంకోటి గురువు సరిగ్గా చెప్పకపోవడం కాదు, టాలెంట్ లేకపోతే కూడా వీళ్ళు పిల్లలు పాడలేరండి.
ప్రతిభను
తీరాలి, ప్రతిభ ఉండి తీరాలి.
అది ప్రతి తరంలో ఎవరిదో కొందరికి ఉంటుందా?
ఏ సబ్జెక్ట్ లో అయినా సరే, సంగీతంలోనే కాదు, ఏదో సైంటిస్ట్ మీరు గొప్పవాళ్ళు అయ్యారంటే మీతో సమానంగా అందరూ గొప్పవాళ్ళు అయ్యారా? మీ క్లాస్ లో ఉన్నవాళ్ళు, మీ చిన్నప్పుడు నేర్చుకున్న వాళ్ళు, వాళ్ళు సైన్స్ లో ఉంటే కూడా వాళ్ళు అవుతారా? ప్రతిభ ఉన్నవాళ్ళు అవుతారు. కాబట్టి వాళ్ళ వాళ్ళ ప్రతిభ ఎట్లా ఉంటుంది? నేను మా పిల్లలకి ఏం చెప్తుంటానంటే కనీసం 50% టాలెంట్ ఉంటే నేను సంగీతం చెప్పచ్చు. వాళ్ళు ఎంతవరకైనా వెళ్ళదు. నీకు 50% టాలెంట్ ఉంటే 50% నువ్వు కృషి చేయాలి, 40% ఉంటే 60% ప్రాక్టీస్ చేయాలి, 80% ఉంటే వాళ్ళు అంటుంటారు ఎప్పుడు ప్రాక్టీస్ చేయండి అద్భుతంగా పాడే వాడు, 80% టాలెంట్ ఉంది, 20% పాడతాడు. చదువులో కూడా అంతే, మా వాడు ఏం చదవడండి అన్ని ఎప్పుడు క్లాస్ ఫస్ట్ అంటుంటారు. అంటే వాడికి విన్నది వాడికి గుర్తుండిపోతుంటే ఇంకా చదవడం ఏంటి? అది కేవలం భగవంతుడు ఇచ్చేది, అది కూడా చాలా పనిచేస్తుంది. కొంతమందికి ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మా పిల్లల్ని నేను మన మహావిద్వాసం చేసేయాలనుకుంటున్నాను అని చెప్పి ఒక మహావిద్వాన్ని దిగొచ్చి పెట్టేస్తే అతను ఏం అవడు. గురువు ఎంత గొప్పవాడైతే ఏం లాభం? ఇతరుల్లో టాలెంట్ ఉండాలి కదా.
ఇప్పుడు ఇంకొన్ని వేరే విషయాల మీద ప్రశ్న అడుగుతున్నాను, చాలా ముఖ్యమైనవి, నాకు ఆసక్తి ఉన్న విషయాలు.
అడిగిన మాటలో ఒక మాట కూడా నేను చెప్పదలుచుకున్నాను,
చెప్పండి.
ఇప్పుడు ఈ రకరకాల విభాగాల్లో వాళ్ళు చెప్పడంలో గొప్ప, వాళ్ళు ట్యూన్ చేయడంలో గొప్ప, ఏ డిపార్ట్మెంట్ లో అయినా కూడా ఒక డాక్టర్ తీసుకుంటే ఒక పార్ట్ కే 10 రకాల స్పెషలైజేషన్స్
ఉంటాయి. అవును అవును అవును.
ఏమి ఒక డాక్టరు అంతగా చూసిన వాళ్ళు ఇది చూడలేరా అంటే అది స్పెషలైజేషన్ దేనిదండి? ఆ రకంగానే సంగీతంలో కూడా ఉంటాయి.
అవును, ఆ ప్రసక్తి తెచ్చారు కాబట్టి అడగవలసినవి ఇంకా ఉన్నాయి. ఇది ఒకటి అడిగి ముందుకెళ్తాను. ఏ విద్యార్థికి విద్వాంసుడికి సంగీతంలో ఇది నా పర్టికులర్ ఆసక్తి, ఇది నా ప్రతిభ, ఇది నా తోవ అని వాళ్ళలో వాళ్ళకి తెలిసిపోతుందా, గురువు చెప్తారా, ఎలాగా? అది
లేదు, సంగీతంలో వాళ్ళు పాడుతూ ఉంటారు, టాలెంట్ ఉన్న వాళ్ళు పాడకుండా ఉండలేరు. సినిమాలో వచ్చేటువంటి పాట కానీ టీవీలో వచ్చేది కానీ ఎక్కడ వింటే వాళ్ళు పాడేస్తుంటారు, వాళ్ళు ఉండలేరు పాడకుండా, ఎందుకంటే వాళ్ళకి ట్యూన్ వాళ్ళకి బుర్ర పట్టేస్తుంది. తర్వాత వాళ్ళకి టాలెంట్ గుర్తుండడం కూడా, జ్ఞాపక శక్తి, మెమరీ కూడా టాలెంట్ అండి. ఆ రెండు కలిపే బాలమురళి గారు చూస్తే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, ఎందుకంటే ఈ మీరు ఏ యాంగిల్ లో చూసినా ఆయన, మీరు ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలన్నీ ఆయన ఒక వ్యక్తిలో ఉంటాయి.
అబ్బో,
ఆయన జూన్ చేస్తారు చూడండి, ఆయన పాడతారు, లైట్ మ్యూజిక్ పాడతారు, కర్ణాటక మ్యూజిక్ పాడతారు, ఒక డైరెక్షన్ చేస్తారు, మరి ఇన్ని కూడా ఒక వ్యక్తి 100% స్థాయిలో చేయగలుగుతున్నారంటే అది భగవద్దత్తమైన టాలెంట్, నేర్చేసుకుంటే వచ్చేది కాదు.
తెలుస్తుంది మనసుకి.
లేకపోతే త్యాగరాజుకి సంగీతం చెప్పినటువంటి వీణా వెంకటరమణ దాస్ గారు, ఆయన అన్నారన్నమాట, అతను చాలా కారణజన్ముడు, నేను చెప్పింది ఆయనకి సంగీతం అందించాను అంతే తప్ప అని. అలాగా అది ఒక అన్ని, ఇప్పుడు మంచి టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థికి ఒక సద్గురువు దొరకడం అనేది వాడి అదృష్టం, అంతకంటే ఇంకో మాట లేదు.
వాళ్ళు
తెలియక ఎక్కడెక్కడో పట్టుకుంటే టాలెంట్ పాడవుతుంటుంది.